హృదయము అంత ప్రసన్నంగా అంత మెత్తగా ఉంటుంది. ఇప్పుడు ఆ కుండలమలను పట్టుకున్నాడు, గబగబా వెళ్ళిపోతున్నాడు. వెళ్ళిపోతూ వెళ్ళిపోతూ ఆయన ఆచమనం చెయ్యవలసినటువంటి పరిస్థితి వచ్చింది. ఆచమనం చెయ్యవలసిన పరిస్థితి అన్నప్పుడు మీరు దాన్ని ఎలాగైనా అన్వయం చేసుకోవచ్చు. శరీరమునకు అన్నదానికి కొన్ని అవసరములు ఉంటాయి. లోపల ఉన్న పదార్థాన్ని బయటికి పంపవలసి ఉంటుంది, పైన ఉన్న పదార్థాన్ని పిండాండమును పోషించడానికి తీసుకోవలసి ఉంటుంది. కాబట్టి అందులో ఏది జరిగినా మళ్ళీ ఒకసారి ఆచమనం చేయవలసి ఉంటుంది. ఆచమనం చెయ్యాలి కాబట్టి ఆయన ఏం చేశాడంటే ఒక నది ఒడ్డున ఇక్కడ ఏది కూడా మలమూత్ర విసర్జన జరగదు అని నమ్మకం. ఎందుకని అంటే మనకు ఒక ధర్మం ఉంది లోకంలో. ఏమిటా ధర్మం అంటే నది ఒడ్డున కానీ నదీ జలముల యందు కానీ మలమూత్ర విసర్జన వంటివి చేయరాదు, ఎందుకంటే నది పరమ పవిత్రమైనది కనుక. కానీ వర్షాలు పట్టలేదు అంటే, లేకపోతే లోకంలో రకరకాల వ్యాధులు వస్తున్నాయి, లోకంలో రకరకాల ఉపద్రవాలు వస్తున్నాయంటే, ఇవాళ మనం సనాతన ధర్మంలో శాస్త్రవాక్కుని విస్మరించాం కాబట్టి నదీ తీరములన్నీ ఎంత భయంకరమైన స్థితిలో ఉంటాయో సూర్యోదయ కాలమునందు. నదీ జలములను మనం ఎంత అవమానం చేస్తున్నామో, ఎలా ప్రవహిస్తాయి నదీ జలాలు ప్రవహించమంటే. ఇన్ని పథకాలు పెట్టండి, ఇన్ని మరుగుదొడ్లు కట్టివ్వండి, నదీ తీరములే మరుగుదొడ్లు. కాబట్టి ఆ రోజులలో ఉదంకుడు నమ్మాడు నదీ తీరము పరిశుద్ధముగా ఉంటుంది, ఎవ్వరూ ఇక్కడ అటువంటి తప్పు పని చెయ్యరు. కాబట్టి కుండలములను నది ఒడ్డున పెట్టి నదీ జలములను ఆచమనం చేస్తున్నాడు. ఆచమనం చేస్తుంటే తక్షకుడు దిగంబరుడిగా వచ్చాడు, ఒంటి మీద బట్టలు లేనివాడిగా. అంటే ఇంకా అంతకన్నా అపవిత్రమైనటువంటి దర్శనం లోకంలో ఇంకోటి ఉండదు. అంత అపవిత్రమైన వాడిగా వచ్చి ఇప్పుడు ఆ కుండలములను పట్టుకుని పారిపోతున్నాడు. పారిపోతుంటే వెంటపడ్డాడు, నాగరాజుగా మారి అక్కడే ఉన్నటువంటి ఒక పెద్ద పుట్ట యొక్క కలుగులోకి వెళ్ళిపోయాడు. ఉదంకుడికి ఒక పెద్ద బాధ ఉంది. ఎప్పుడో అప్పుడు తేవచ్చులే, ఈలోగా గురువుగారు చెప్పినటువంటి మంత్రతంత్రాలతో మనం ఏదో చేద్దామంటే కుదరదు. ఎందుకని, పక్కనే కదా అని చెప్పి ఆవిడ నీటికి నాలుగవ రోజున నేను ధరిస్తాను, దానికి కావలసినటువంటి రీతిలో నేను స్నానం చేసి సిద్ధంగా ఉంటానని చెప్పింది గురుపత్ని. ఈ లోపల పట్టుకెళ్ళిపోవాలి కుండలాలు. కాబట్టి ఇప్పుడు గురువుగారి దగ్గర చదువుకున్న రోజులలో తనంత తానుగా ప్రయత్నం లేకుండా వచ్చిన అష్టసిద్ధులున్నాయే, అవి వాడుకుందామని ఆయన ఎప్పుడు అనుకోలేదు. అందుకని పౌష్యమహారాజు దగ్గరికి నడిచి వెళ్ళాడు, పౌష్యమహారాజు దగ్గర నుంచి నడిచొచ్చాడు, లేకపోతే వాయుగమనం చేసి వెళ్ళిపోతాడు. ఆయనకి వాటి మీద ఆసక్తి లేదు. కాబట్టి అసలు నాకు ఈ సిద్ధులు ఉన్నాయి అని కూడా ఆయన పట్టించుకోలేదు. ఇప్పుడు వాటి అవసరం వచ్చింది. దేనికి వచ్చింది? గురువు దక్షిణ సమయానికి చెల్లించాలి. అందుకని ఆయన అష్టసిద్ధుల్ని ఆధారం చేసుకుని తాను కూడా తక్షకుడు వెళ్ళిన మార్గంలో పుట్టలోంచి పాతాళంలో నాగలోకానికి వెళ్ళిపోయాడు. తీరా నాగలోకానికి వెళ్ళి చూస్తే ఎవ్వరు కనపడదు, అంతా నిశ్శబ్దంగా ఉంది. ఇప్పుడు ఆయన ఆ నాగరాజులు కనపడాలి, కనపడి ప్రసన్నులవ్వాలి. ప్రసన్నులైతే అయ్యయ్యో తీసుకెళ్ళిపోవయ్యా అని మళ్ళీ కుండలాలు ఇచ్చేసేయాలి. కాబట్టి ఇప్పుడు ఆయన నాగరాజుల్ని ప్రార్థన చేశాడు. బ్రాహ్మణుడు నమ్మేది ఏమిటి, మళ్ళీ గభాల శాపవాక్కు విడిచిపెట్టకూడదు. తాను నాగరాజుల్ని వాళ్ళంత తపో నిష్ఠాగరిష్ఠులు, మహానుభావులు, ఆదిశేషుడు వంటి వారు ఉన్నారు కాబట్టి ప్రార్థన చేసి దేవతాస్వరూపాన్ని ప్రసన్నం చేసుకోవాలి. ఇది మళ్ళీ ఇంకొక విచిత్రమైనటువంటి విషయం. మీరు కొన్ని కొన్ని స్వరూపాల్ని ప్రసన్నం చేసుకోవాలంతే తప్ప వాటిని మీరు మీ తపస్సుతోటో ఇంకోలాగో ఇంకోలాగో మీకున్నటువంటి పూజ చేతో వాటి మీద మీ అధికారం చలాయించే ప్రయత్నం చేయడం కుదరదు. సుందరకాండలో హనుమ అంతటి వారు లంకని వశం చేసుకున్నారు, ఎందుకంటే ఆవిడ కూడా అంతే అటువంటిదే. తప్ప లంకని చంపడం కుదరదు. లంక అంటే లంకిని అంటాం మనం తెలుగులో. చంపడం కుదరదు, వశం చేసుకోవాలి. అలాగే దేవతల్ని ప్రసన్నం చేసుకోవాలి. ప్రసన్నం చేసుకుంటే అనుగ్రహిస్తారు మళ్ళీ వాళ్ళు. దేవతలకు ఒక లక్షణం ఉంటుంది, ఏమిటో తెలుసా అండి? మహాభారతం అంతా దీని మీదే నడిచింది. దేవతలు కనపడ్డారనుకోండి, మీకేం కావాలని అడుగుతారు. వాళ్ళు కనపడి చాలా బాగా చెప్పారండి పద్యాలు, ఏమనుకోకండి, పనుందని వెళ్ళరు. ఒకసారి కనపడితే మీకేం కావాలని అడుగుతారు. మీరు అడిగేసిన తర్వాత అయ్యో నేనేదో సరదాగా అడిగానండి బాబు అదే నాకు ఇచ్చేస్తున్నారన్నారు అనుకోండి, వాళ్ళు వదలరు, ఇచ్చేస్తారు. అక్కడే కదా భారతంలో పెద్ద అల్లరి జరిగింది. కుంతి కర్ణుడిని అడిగింది సూర్యుణ్ణి, నువ్వు కన్యవో ఎవరో నాకు అనవసరం, నేను దేవతామూర్తిని నువ్వు ప్రార్థన చేసావు వచ్చాను. నన్ను చూడగానే నా తేజస్సు చూసి నీలాంటి కొడుకుంటే అన్నావు, ఇచ్చేశానంతే. ఇప్పుడు ఆ తర్వాత బంగారం పెట్టులో పెట్టుకుని వదిలేస్తావో ఇంటికి పట్టుకెళ్ళి పెంచుకుంటావో నీ ఇష్టం, ఇచ్చేశాడంతే. దేవతలది ఆలక్షణం. ఇప్పుడు వాళ్ళు కనబడితే చాలు కోరి తీరిపోతుంది. వాళ్ళు కనపడాలంటే ప్రార్థన చేయాలి. ప్రార్థన చేస్తే ప్రసన్నులవుతారు. ప్రసన్నులైతే కనబడతారు. కనబడితే కోరిక తీరుస్తారు. అక్కడికి వచ్చాడు ఉదంకుడు. ఇన్ని నేర్పుతుందండి మహాభారతం. ప్రతి చోట ఆచారకాండ, వేదము, ధర్మము ఇన్నిటినీ ఆవిష్కరిస్తుంటారు. కాబట్టి ఇప్పుడు ఆయన బహువన పాదపబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభరమజస్ర సహస్ర ప్రణాళి దాల్చి దుస్సహతరమూర్తికిం జలధిషాయికి బాయక శయ్యైన యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడున్. మొట్టమొదట అనంతుడు, ఆయన గొప్ప తపస్సు చేశాడు, బ్రహ్మగారి దగ్గర వరాలు పొందాడు. అందుకని ఆ అనంతుడి మీద తపస్సు చేశాడు. ఆ అనంతుడి గురించి ఒక గొప్ప స్తోత్రం చేస్తున్నాడు. ఆయన అన్నాడు, బహువన పాదపబ్ధి కులపర్వత పూర్ణ సరస్సరస్వతీ సహిత మహామహీభర. కులపర్వతాలతో, పెద్ద పెద్ద పర్వతాలతో, నదులతో, అరణ్యములతో, వనములతో ఉన్నటువంటి ఈ భూమినంతటినీ కూడా, ఇంతటి బరువుని తన పడగల మీద మోసేటటువంటి ఆదిశేషుడెవరున్నాడో ఆయన ఈ భూమి భారాన్ని వహించడమే కాదు, ఇటువంటి బ్రహ్మాండములన్నిటినీ తన బొజ్జలో పెట్టుకున్నటువంటి శ్రీమన్నారాయణుడు పాలసముద్రంలో పడుకుని ఉండగా ఆయనకి శయ్యయ్యి ఆయనని కూడా వహించగలిగినటువంటి శక్తి కలిగిన ఆదిశేషుడెవరున్నాడో, ఆ అనంతుడెవరున్నాడో ఆయన మాకు ప్రసన్నుడయ్యడున్. ఆదికవి కదండి నన్నయ్య గారు. అందుకని నన్నయ్య గారు ఆదికవిగా తర్వాత కవులకు శతక సాహిత్యంలో మకుటం పెట్టడం నేర్పారు. ఆ తరువాతి కాలంలో చేసినటువంటి శతకాలలో శ్రీకాళహస్తీశ్వర అంటూ దూర్జటి మొదలైన వాళ్ళు ఒకే పేరుతో మకుటం పెట్టి శతకాలు చేశారు. ఒకే మకుటంతో పద్యరచన ఆదికవిగా నన్నయ్య చేశారు. కాబట్టి అటువంటి ఆ శేషుడు మాకు ప్రసన్నుడయ్యను అయ్యడుగాక. అరిది తపో విభూతి అమరారుల బాధలు వందకుండగా ఉరగుల నెల్లగాచిన మహోరగనాయకుడు ఆడాన మచ్చురాసుర మకుటాగ్రరత్నరుచి శోభిత పాదున కద్రినందనేశ్వరునకు భూషణంబయిన వాసుకి మాకు ప్రసన్నుడయ్యడున్. ఆయన ఏ జాతిలో పుట్టాడో ఆ నాగజాతి ఇబ్బందులు పడకుండా, దేవతల వలన రాక్షసుల వలన ఆపదలు రాకుండా గొప్ప తపస్సు చేసి దేవతల చేత రాక్షసుల చేత కూడా నమస్కరింపబడేటటువంటి లక్షణం ఉన్నవాడు, దేవతలు రాక్షసులు కూడా నమస్కరిస్తుంటే ఇరువురి యొక్క తల్ల మీద అలంకారము చేయబడినటువంటి కిరీటములలో పొదగబడిన మణుల యొక్క కాంతుల చేత ప్రకాశించేటటువంటి పాదపద్మములు కలిగినటువంటి పరమేశ్వరునికి ఆభరణముగా భాషించేటటువంటి వాసుకి మాకు ప్రసన్నమయ్యడుగాక. ఇది ఒక చిత్రమైనటువంటి విషయం. ఈ ప్రార్థనలో తండ్రి అన్న మాటకు అర్థం ఉంటుంది. తండ్రికి ఐదుగురు కొడుకులు ఉన్నారనుకోండి, ఒక ఆయన ఐఏఎస్, ఒక ఆయన ఐపీఎస్, ఒక ఆయన ఐఆర్ఎస్, ఒక ఆయన ఐఎఫ్ఎస్, ఒక ఆయన జేబు దొంగ. తండ్రి ఐఏఎస్, ఐఏఎస్, ఐఆర్ఎస్, ఐఎఫ్ఎస్, ఐపీఎస్లకే తండ్రా, జేబు దొంగకు కూడా తండ్రా? జేబు దొంగకి తండ్రి. నాన్నగారి షష్ఠి పూర్తికి ఐదుగురు అక్కడికి వచ్చి నమస్కారం చేస్తారు. ఐదుగురు బట్టలు పెడతారు. ఐదుగురు జేబు దొంగతో సహా, నాన్నగారండి మీరు తప్ప మాకెవరున్నారండి అనే నమస్కారం పెడతారు కదా. అంతేకాని లోకంలో వీడు నాకు కొడుక్కాడు నేను వదిలిపెట్టేశాను అనడం కుదరదిహ, కన్న తర్వాత తండ్రే, వాడు గుణవంతుడో గుణం లేనివాడో. ప్రపంచంలో ఇన్ని భూతములు ఉన్నాయంటే ఈ భూతములకన్నిటికీ తండ్రి ఈశ్వరుడే. జగత పితరౌ వందే పార్వతీ పరమేశ్వరౌ. మంచి వాళ్ళకి మాత్రమే ఈశ్వరుడు తండ్రి అండి, చెడ్డవాళ్ళకి తండ్రి కాడండి అనడానికి వీల్లేదు. తండ్రి శాసనం ఏమిటి? జేబు దొంగ ఉన్నాడనుకోండి, తండ్రికి నమస్కారం చేస్తున్నాడు అనుకోండి, జేబు దొంగలు నమస్కారం చేసేవాడండి ఆయన అని మీరు ఆయన్ని తిట్టారనుకోండి, ఊరే నువ్వు వెళ్ళరా కాసేపు కాకినాడు అన్నాడనుకోండి, ఏమైపోతాం మనం? మీకు ఆయన ఏం ఉపకారం చేయగలడు? ఊరే ఇలాగే కూర్చోను కాసేపు అన్నాడనుకోండి, ఇప్పుడు తండ్రి గారి మాటకి వశవర్తి ఆ జేబు దొంగ అలాగే కూర్చున్నాడు అనుకోండి, నువ్వు ఎక్కడికి వెళ్ళకు, మీ అమ్మ ఇక్కడే పెడుతుంది భోజనం చేసి, అంటే ఇక్కడే భోజనం చేసి ఇక్కడే పడుకోను అన్నాడనుకోండి, కాకినాడలో ఆ రోజు మొదటి తారీఖు జీతాలన్నీ జేబులో పెట్టుకెళ్ళే వాళ్ళ జీతాలన్నీ ఇంటికి పెడతాయా? వెళ్ళవా? వెళ్ళిపోతాయి కదా. ఒకటో తారీఖు ఒక్కరోజు ఆయన వదిలేశాడు అనుకోండి, వెళ్ళరా నువ్వు కాకినాడ అన్నాడు అనుకోండి, ఆ నెలలో జీతాలు ఇంటికి పట్టిన వాళ్ళు పట్టుకెళ్ళిన వాళ్ళు ఎవరు ఉండరు కాదు, వాడు ఒక్కడే పడిపోతాడు అన్ని జీతాలు ఉద్యోగం చేయకుండా. పరమేశ్వరుడి దగ్గర రాక్షసులు వశవర్తులైతే మనకు అదృష్టం. ఎందుకో తెలుసా అండి? భగవద్భక్తులైన వా చూసావా, వాడు రోజు నాకు నమస్కారం చేస్తాడు. గుడే నువ్వు వాడి జేబు వంక చూశావో అంటాడు శివుడు. నాన్నగారని వాడి జోలికి వెళ్ళండి అంటాడు. కాబట్టి రాక్షసులు దేవతలు కూడా తండ్రి పరమేశ్వరుడికే నమస్కరిస్తారంతే. కాబట్టి ఆయన భూతములను అణిచిపెట్టి భక్తుల్ని కాపాడుతుంటాడు. ఇది తత్వాన్ని ఆవిష్కరించడం పద్యంలో. అటువంటి పరమేశ్వరుడికి ఆభరణమైన వాడు వాసుకి. కేవలం పరమేశ్వరుడు అంటే శక్తి సహితుణ్ణి చేయడం ఎలా? అందం చూడండి ఆ పద్యంలో. కాబట్టి అద్రినందనీశ్వరునకు అద్రినందను, అద్రినందన అంటే పర్వతరాజపుత్రి పార్వతి, పార్వతికి ఈశ్వరుడు కాబట్టి పరమేశ్వరుడు. ఆయన పార్వతీపతి, పార్వతీపతి అన్నప్పుడు అమ్మవారు కూడా కలిసింది వచ్చి. కాబట్టి అద్రినందనీశ్వరునకు భూషణంబైన వాసుకి మాకు ప్రసన్నమయ్యడున్. అటువంటి వాసుకి ఎవరున్నారో ఆయన మాకు ప్రసన్నమగుగాక అని ప్రార్థన చేశారు. చేసి దేవమనుష్య లోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్పావక తాపితాకిల విపక్షులునైన మహానుభావులు ఐరావత కోటి ఘోర పనిరాజులు మాకు ప్రసన్నులయ్యడున్. దేవమనుష్యలోకముల ద్రిమ్మరుచున్ విపుల ప్రతాప సంభావిత శక్తి శౌర్యులు అపార విషోత్కట కోప విస్ఫురత్పావక తాపితాఖిల విపక్షులునైనా. ఎంత పెద్ద సమాసాలు వేశారో చూడండి. దేవలోకంలో మనుష్యలోకంలో అంతటా తిరుగుతూ అపారమైన కోపంతో ఉంటూ తమ యొక్క విషం చేత దేన్నైనా కాల్చేయగలిగినటువంటి శక్తి కలిగిన వాళ్ళై మహానుభావులై ఐరావత వంశంలో జన్మించినటువంటి నాగులన్నీ కూడా మాకు ప్రసన్నమయ్యడున్, వాళ్ళు మాకు ప్రసన్నమయ్యడుగాక. గోత్రమహామహీధరని కుంజములన్ విపినంబులన్ గురుక్షేత్రమునన్ ప్రకామగతి ఖేలను నొప్పి సహాశ్వసేనుడై ధాత్రి పరిభ్రమించు బలదర్ప పరాక్రమ దక్షుడి క్షణశ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నమయ్యడున్, ప్రసన్నుడయ్యడున్ అని తక్షకుడి మీద స్తోత్రం చేస్తున్నారు. గోత్ర మహామహీధరని కుంజములన్ విపినంబులన్ గురుక్షేత్రమునన్, పెద్ద పెద్ద పర్వతాల దగ్గర పుట్టలలో తిరిగేటటువంటి లక్షణమున్నటువంటి తక్షకుడు కన్ను చెవి రెండింటి యొక్క శక్తి ఒక ఇంద్రియమునందే పెట్టుకుని ఉన్నవాడు, అంటే చూస్తుంటే విననివాడు, వింటుంటే చూడనివాడు. రెండు ఇంద్రియముల శక్తి ఒక ఇంద్రియంలోనే ఉంటుంది. చూస్తున్నప్పుడు ఇంకా వినపడదు, వింటున్నప్పుడే కనపడదు. అలా రెండు ఇంద్రియముల శక్తి ఒక ఇంద్రియములో కలిగినటువంటి వాడు అందుకని ఈక్షణ శ్రోత్ర విభుండు తక్షకుడు శూరుడు మాకు ప్రసన్నుడయ్యడున్, ఆ శూరుడైనటువంటి తక్షకుడు మాకు ప్రసన్నమయ్యడుగాక అని ఆ నాగులను ఉద్దేశించి ఈ స్తోత్రం చేశారు. మా గురువుగారు తరచుగా ఓ మాట చెప్తుంటారు, నాయన ఈ పద్యాలు ఎక్కడ చదివినా ఎప్పుడు చదివినా ఎవరు విన్నా వాళ్ళకి పాముల వలన బాధలు రావురా, తరుముకొస్తున్న ఆపదలుంటే పోతాయిరా నాయన, ఈ పద్యాలు చాలా గొప్పవిరా అంటుంటారు. నేను ఆయనంత బాగా చదవలేను కానీ మా గురువుగారు అయితే ఇందులో పద్యాల్ని పాము బుస్ అంటే ఎలా వస్తుందో అలాగే చదువుతారు. అది ఎందుకంటే పాములను ఉద్దేశించి చదివిన పద్యాలు కదూ, అందుకని ఆ పద్యం అలాగే చదువుతారు. మా గురువుగారు చదువుతున్నప్పుడు నిజంగా అలాగే ఉంటుంది. కానీ ఒక్క మాట మాత్రం మీరు గమనించవలసి ఉంటుంది, నిజానికి కవులు అటువంటి శబ్దముల యొక్క సౌందర్యమునందు ఏ విధమైన అనురక్తి కలిగిన వారు కారు. నేను మా గురువుగారు దాంట్లో అందం ఉందన్నారని నేను మీతో అన్నాను, కానీ నిజంగా ఆ పద్యంలో అదే అందము అని నేను చెప్పాను అనుకోండి, నన్నయ్య గారు చిన్నపుచ్చుకుంటారు. నేను యథార్థం చెప్తున్నాను. అలా కేవలము శాబ్దిక సౌందర్యము కొరకు వెంపర్లాడి కవిత్వం చేయరు పెద్దలు. దాంట్లో నిక్షేపింపబడిన అర్థానికే ఎక్కువ ప్రతిపాదన, కానీ అది అనుషంగికం. అటువంటి ఆ శబ్దాన్ని అలా పొదగడం ఒక గొప్పతనం. నేను మీకు ఒక్కసారి అది ఆ బుస్సు పద్యంలోకి ఎలా వస్తుందో మీకు నేను ప్రయత్నం చేసి చూస్తాను. బహువన పాద పబ్ధికుల పర్వత పూర్ణ సరస్వతి సహిత మహామహీభర మజస్ర సహస్ర ఫణాళి దాల్చి దుస్సహతరమూర్తికిన్ జలధిశాయికి బాయక
యహిపతి దుష్కృతాంతకుడనంతుడు మాకు ప్రసన్నుడయ్యడు.
పాము యొక్క బుస్ అని ఎలా వస్తుందో పద్యంలోకి ఆ శబ్దాన్ని అలా ఒదిగింది, అది మహానుభావం. కానీ దానికన్నా భావమే గొప్పది, తత్వమే గొప్పది. తప్ప నన్నయ్య గారిని కేవలము ఆ శబ్దాల యొక్క వైభవాన్ని ప్రకటించి నన్నయ్య గారిని కించపరచడం నా ఉద్దేశ్యం ఎంతమాత్రం కాదు. నేను ఆయన పాద పరాగమును తల మీద చల్లుకుని బ్రతుకుతున్నామండి. కాబట్టి ఇప్పుడు ఆ నాగులనన్నిటినీ కూడా ఆయన స్తోత్రం చేశారు, కానీ వారెవరూ కనపడలేదు. అక్కడ ఒక గుర్రం మీద కూర్చున్నటువంటి ఒక దివ్యమైనటువంటి ఒక పురుషుడు ఒకడు దర్శనమిచ్చాడు. దర్శనమిచ్చి ఆయన అన్నాడు, నాయన నా దగ్గరకు వచ్చి నా చెవిలో ఒకసారి ఊదవయా అన్నాడు. ఆయన దివ్య పురుషుడు చెప్పాడు, నమ్మాడు, వెళ్ళి ఆ గుర్రం చెవిలో ఒక్కసారి ఉఫ్ఫని ఊదాడు. ఊదేసరికి పాతాళైక నికేతనంతరమునన్ పర్వ్యంద దశ్వాఖిల శ్రోతో మార్గ వినిర్గతోద్రదహనాచుల్ పన్నగవ్రాతముల్ భీతిల్యన్ భుజగాదినాథమనమున్ భేదిల్లే కల్పాంత సంజాత ప్రొద్ధత బాడ బాడబానల శిఖా శంకాధికాంతం శంకాధికాంతంకమై. ఆ చెవిలో ఒక్కసారి ఊదేసరికి ఒక పెద్ద అగ్నిహోత్రం, అది కూడా ప్రళయకాలంలో వచ్చేటటువంటి అగ్ని ఎలా ఉంటుందో అటువంటి అగ్ని పైకి వచ్చింది. వచ్చి ఆ నాగలోకాన్నంతటినీ చుట్టుముట్టింది. ఆ చుట్టుముట్టిన అగ్నిహోత్రానికి జడిసి గబగబా తక్షకుడు బయలుదేరొచ్చాడు. వస్తూ ఆయన అనుకున్నాడు, పరమశివుడి ఆగ్రహం ఎటువంటిదో తపోనిష్టాగరిష్ఠుడైన బ్రాహ్మణుడి యొక్క ఆగ్రహం అటువంటిది. కాబట్టి నేను చేసిన తప్పును దిద్దుకోవడం అంటే పట్టుకెళ్ళి ఈ తాటంకమలను ఈ కుండలమలను ఆయనకి ఇచ్చేయడమే అని పట్టుకెళ్ళి గబగబా ఆ ఉదంకుడి చేతిలో కుండలమలను పెట్టాడు. ఆయన ఆ కుండలాల్ని తీసుకున్నాడు. అష్టసిద్ధులు కలిగిన వాడు, నేను చాలా తొందరగా వెళ్ళాలి ఇప్పుడు మా గురుపత్ని దగ్గరికి, ఎలా వెళ్ళాలని అడిగాడు. అంటే ఎక్కడ తను బుద్ధితో నిర్ణయించుకోవాలో అక్కడ సిద్ధులు వాడాడు. ఇప్పుడు దివ్య పురుషుడు ఉన్నాడు కాబట్టి ఆయన అడిగాడు, నేను ఎలా వెళ్ళాలి తొందరగా ఇప్పుడు అంటే ఆయన అన్నాడు, ఇగో ఈ గుర్రం ఎక్కి వెళ్ళు. అక్కడే ఆశ్చర్యకరమైనటువంటి సందర్భాన్ని ఒకదాన్ని ఉదంకుడు చూశాడు. ఒక రాట్నం, ఆ రాట్నం దగ్గర తెల్లదారాలు నల్లదారాలు ఉన్నాయి. ఓ ఇద్దరు ఆడవాళ్ళు కూర్చుని ఉన్నారు, వారి పేరు ధాత విధాత. వాళ్ళిద్దరూ ఆ తెల్లదారాన్ని నల్లదారాన్ని తీసి కండికి చుడుతున్నారు. 12 ఆకులు కలిగినటువంటి చక్రం ఒకటి ఉంది. ఆ చక్రాన్ని బలిష్టమైనటువంటి 6 యువకులు తిప్పుతున్నారు. ఆ తిప్పుతున్నటువంటి సన్నివేశాన్ని చూశాడు ఆయన ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు. ఇప్పుడు ఆ గుర్రం మీద ఉన్న దివ్య పురుషుడు అన్నాడు, నువ్వు ఈ గుర్రం ఎక్కి వెళ్ళిపో అన్నాడు. వెంటనే ఆ గుర్రం ఎక్కి కూర్చున్నాడు, సంకల్పం చేశాడు. అది గురువుగారి భార్య దగ్గర ఉంది. ఆవిడ అప్పుడే స్నానం చేసి వచ్చి కూర్చుని, సుముహూర్తం అవుతోంది, కుండలాలు పెట్టుకోవాలి, వచ్చాడా శిష్యుడు అని చూస్తాను. అమ్మా వచ్చానమ్మా అన్నాడు. గబగబా కుండలాలు ఇచ్చాడు. గురుపత్ని ఆ కుండలాలు పెట్టుకుంది, గురువుగారు గురుదక్షిణ ఇచ్చారు, నాకు ఎంతో సంతోషంగా ఉంది. ఇస్తే సంతోషిస్తారని గురువుగారు కాదు, ఇచ్చి నేను సార్థకత పొందాను, ఆ చదువుకు ఒక సార్థకత కలిగింది ఇప్పుడు కాబట్టి నేను పరమ సంతోషాన్ని పొందాను. కానీ గురువుగారు నాకు ఒక్క అనుమానం, నేను ఆ నాగలోకానికి వెళ్ళినప్పుడు నాకు అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది, 2 యువతులు కనపడ్డారు, తెల్లదారాలు నల్లదారాలు కనపడ్డాయి. అక్కడ ఉండేటటువంటి ఆ యువతులు తెల్లదారాన్ని నల్లదారాన్ని తీర్చి ఆ కండికి అమరుస్తున్నారు. 12 ఆకుల చక్రం ఉంది, 6 బలిష్టమైన యువకులు చక్రాన్ని తిప్పుతున్నారు. అక్కడ గుర్రం మీద ఒక పురుషుడు కూర్చుని ఉన్నాడు. వెళ్ళేటప్పుడు ఒక దివ్య పురుషుడు గుర్రం మీద ఒక ఎద్దు మీద కూర్చుని కనపడి నా చేత పేడ తినిపించాడు. ఇవన్నీ ఏమిటో మీ దగ్గర తెలుసుకుందామని ఉంది గురువుగారు, అప్పటికి వాళ్ళు దివ్య పురుషులు కాబట్టి నేను చూసి వచ్చేసాను గురువుగారిని అడిగి తెలుసుకుందామని. అవన్నీ ఏమిటి అని అడిగాడు. అయితే గురువుగారు, నేను చూసి వచ్చానని నేనేం చెప్తాను రానలేదు. పైలుడు అలవోకగా దాన్ని విడమర్చాడు. ఆయన అన్నాడు, అపురుషుండింద్రుడు అయ్యుక్షమైరావతంబు గోమయం అమృతంబు నాగభువనంబులో కన్న పొలతులిద్దరూ ధాతయును విధాతయు వారి అనువయించు సీత కృష్ణ తంతు రాజిత తంత్రమది అహోరత్రంబు ద్వాదశారములు గలుగు చక్రంబు మాసాత్మ సంవత్సరంబు కుమారులయ్యార్వురు మహిత ఋతువులు అత్తురంగమగ్ని
అపురుషుండు పర్జన్యుడు ఇంద్రసఖుడు సన్మునీంద్ర ఆది నింద్రుగాంచి అమృతాశివకుట నీ కభిమతార్థ సిద్ధి అయ్యనయ్యా.
ఆయన అన్నాడు, గురువుగారు నువ్వు గురువుని సేవించావు కదరా, గురువుగారి మీద నమ్మకం పెట్టుకున్నావుగా, గురుదక్షిణ కట్టాలని కదూ వెడుతున్నావు నువ్వు, గురుపత్ని అడిగింది అని బయలుదేరావు. నీ యొక్క చిత్తశుద్ధికి మెచ్చుకున్నారు దేవతలు. మెచ్చుకుని అటువంటి కుండలములను తీసుకురావడానికి నీకు ఒక గొప్ప శక్తినివ్వడానికి దేవేంద్రుడు మాయావేషంలో దివ్య పురుషుడిగా ఐరావతాన్ని ఎద్దుగా మార్చుకుని ఎద్దు మీద కూర్చున్నట్లు నీకు కనపడ్డాడు ఆయన దేవేంద్రుడు. ఆ ఎద్దు పేడ వేసిందే, అది పేడ కాదు అమృతం, నీతోటి అమృతాన్ని తినిపించాడు దేవేంద్రుడు. దాని శక్తి వలన నువ్వు ఆ కుండలములను గ్రహించగలిగావు. అంత మహాపతి వ్రత పెట్టుకున్న కుండలములను చేత పట్టుకోవాలంటే నువ్వు అమృతాన్ని తాగినవాడవై ఉండాలి. కాబట్టి ఆ కుండలములను పుచ్చుకున్నావు. పుచ్చుకుని నువ్వు వస్తున్నప్పుడు తక్షకుడు వాటిని తీసుకుపోయాడు. నువ్వు నాగలోకానికి వెళ్ళావు. అక్కడ ఒక పెద్ద రాట్నం కనపడింది. ఆ రాట్నం దగ్గర ఇద్దరు స్త్రీలు కూర్చున్నారు. వారు ధాత విధాత. ధాత అన్న శబ్దానికి అర్థం ఏమిటంటే మళ్ళీ 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 ఈ లోకములో ప్రాణులను సృజించేటటువంటి ఈశ్వరుని యొక్క ఒక స్వరూపమునకు ధాత అని పేరు. ఆయీశ్వరుడే, ఆయీశ్వరుడే ధాతగా ఉన్నప్పుడు ప్రాణులను సృజిస్తూ ఉంటాడు. ఆయన పని ఏమిటంటే చాలా చమత్కారమైనటువంటి పని చేస్తూ ఉంటాడు. జీవుడు మనసులో ఏ సంకల్పం చేస్తున్నాడు, ఏం చేస్తున్నాడన్నది రాసుకుంటూ ఉంటాడు. రాసుకుని ఆ కర్మ ఫలితాన్ని అనుభవించడానికి మళ్ళీ ఇంకో కొత్త శరీరాన్ని ఇస్తూ ఉంటాడు, మళ్ళీ పుట్టిస్తూ ఉంటాడు, మళ్ళీ కర్మ చేసిందంతా వ్రాసుకుంటూ ఉంటాడు. ఇదంతా చేసేటటువంటి వాడు ధాత. చేసిన కర్మకి ఫలితాన్ని ఇచ్చేటప్పుడు ఇదిగో ఈ పాపం చేశావు ఈ ఫలితం అనుభవించు, ఈ పుణ్యం చేశావు ఈ ఫలితం అనుభవించు. ఆ ఫలితమును అనుభవించడం చేత పాపం పోతుంది పుణ్యం పోతుంది, మళ్ళీ చేసుకుంటూ పోయావా మళ్ళీ నీ ఖాతాలోకి వస్తాయి నీ ఇష్టం అని పాపపుణ్యములను కర్మరూపంలో అనుభవింపచేసేటటువంటి ఈశ్వరుని యొక్క శక్తి స్వరూపమునకు విధాత అని పేరు. కాబట్టి ఆ ఈశ్వరుడే ధాత విధాతలుగా నీకు సృష్టికర్తగా స్థితికర్తగా తదనంతర ప్రళయకర్తానంతర సృష్టిగా ప్రళయం చేసిన తరువాత జరిగే సృష్టిగా మూడు మూర్తులుగా తిరిగేటటువంటి ఈశ్వర రూపము రెండుగా నీకు అక్కడ కనపడింది. వాళ్ళు తెల్లదారములు నల్లదారములు పట్టుకున్నారు. అవే అహోరాత్రములు. కాలముగా ఈశ్వరుడు తిప్పుతూ ఉంటాడు ఈ లోకాన్నంతటినీ. ఆ కాలములో తెల్లగా ఉన్న దారాలన్నీ పగళ్ళు, నల్లగా ఉన్న దారాలన్నీ రాత్రులు. ఈ తెల్లదారం నల్లదారం కండికి పెట్టినప్పుడు పటలము, ఆ కండికి పెట్టి తిప్పితే వస్త్రం వస్తుంది. ఆరుగురు పురుషులు తిప్పుతున్నారు దాన్ని, 12 ఆకుల చక్రాన్ని. ఆ 12 ఆకుల చక్రమే 12 నెలలు కలిగినటువంటి సంవత్సరం. కాలంలో సంవత్సరము ఒక ప్రమాణం ఉపాసన కొరకు కూడా. ఉత్తరాయణం దక్షిణాయనంగా మారుతుంది ఉపాసనలో. 12 నెలలు కలిగినటువంటి సంవత్సరం ఒక చక్రంగా. దాన్ని తిప్పే 6 పురుషులు ఆ కాలమునందు ప్రకృతిలో వచ్చేటటువంటి ప్రబలమైనటువంటి మార్పుని వ్యక్తీకరించేటటువంటి ఋతువు. ప్రకృతిలో మార్పు వస్తుంది కాలంలో. మొట్టమొదట వసంత ఋతువు, వసంత ఋతువు తర్వాత మనకి గ్రీష్మ ఋతువు, గ్రీష్మ ఋతువు తర్వాత వర్ష ఋతువు, వర్ష ఋతువు తర్వాత శరద్ ఋతువు, శరద్ ఋతువు తర్వాత హేమంత ఋతువు, హేమంత ఋతువు తర్వాత శిశిర ఋతువు, మళ్ళీ వసంత ఋతువు. ఇలా 6 ఋతువులుగా కాలం మారుతూ ఉంటుంది. ఇలా 6 ఋతువులుగా ప్రకృతిలో వచ్చేటటువంటి మార్పులను వ్యక్తీకరించేటటువంటి ఋతువులే ఆ 12 నెలలను తిప్పేటటువంటి ఆ ఋతువులు. అక్కడ బలిష్టమైనటువంటి యువకులుగా ఉండి చక్రాన్ని తిప్పుతున్నారు. ఆ తయారవుతున్న పటలమున్నదే అదే వస్త్రము. బట్ట తెలుస్తుంది, బట్టలోపలి దారములు తెలియబడవు. మాయచేత సంసారమునందుంటాడు, బ్రహ్మము తెలియదు. సంసారమునందు పడి కొట్టుమిట్టులాడుతూ ఉంటాడు. ఆ ఈశ్వరుడే ఈ ప్రణాళికనంతటినీ నిర్వహణ చేస్తున్నాడు. అందరికీ కనపడేది ఈ సంవత్సరం తెలుస్తుంది, నెల తెలుస్తుంది, ఋతువు తెలుస్తుంది, చలి తెలుస్తుంది, ఆకులు రాలిపోవడం తెలుస్తుంది, వసంత ఋతువు తెలుస్తుంది, వర్షాలు పడ్డం తెలుస్తుంది, ఎండ గ్రీష్మం తెలుస్తుంది. కానీ నాయనా, నీవు గురువులకు చేసిన పరిచర్య వలన కాలాత్మకముగా ఉన్నటువంటి ఈశ్వర స్వరూపము స్థూలమైనటువంటి వ్యక్తులుగా నీకు దర్శనమైంది. కాలముగా ఏది దర్శనము కాదో అది నీకు పరమాత్మగా దర్శనమిచ్చాడు. అమృతాన్ని నీ చేత భుజింపచేశాడు. దీనికంతటికీ కారణం నీవు గురువులకు చేసిన శుశ్రూష, నువ్వు చదువుకున్న చదువు, ఈ రెండు సిద్ధి పొందడమే. నీకు శ్రీమన్నారాయణ దర్శనం కాలాత్మకంగా అయింది. నీవి భాగ్యవంతుడివిరా, అమృతాన్ని తిన్నామన్నారు. ఆ కాలగణనమే 9 రకాలుగా చేసుకుంటుంటాం మనం. ఎందుకని అంటే ఈశ్వరస్వరూపాన్ని కాలమునందు చూడడం మనకి చేతకాక ఆ కాలమును 9 రకాలుగా లెక్క పెట్టుకుంటుంటాం. బ్రహ్మ, దివ్య, పైతృ, ప్రాజాపత్య, బాహ్యస్వత్య, సౌర, సావన, చంద్ర, నక్షత్ర అని 9 మానములు. 9 మానములతో లెక్క పెడుతుంటాం. ఇందులో కొన్ని ఊర్ధ్వలోకాల్లో ఉండేవి, కొన్ని భూలోకంలో ఉండేవి. ఇటువంటి మానవుల చేత కాలాన్ని లెక్క పెడుతుంటారు. ఈ కాలాన్ని లెక్క పెట్టేటప్పుడు అదిగో నీకు కనపడిన గుర్రం మీద కూర్చున్నటువంటి దివ్య పురుషుడుగా కనపడ్డాడే, ఆ గుర్రమునకు అశ్వము అని సంస్కృతంలో పేరు. అశ్వము అన్న మాటకు అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తిని పొందునది అని. అశ్వ శబ్దము గమనము చేత మనం ఏం చేస్తామంటే ఇక్కడ విడిచి ఇంకొక చోటుకి వెళ్ళిపోతాం. ఇప్పుడు నేను ఇక్కడి నుంచి వేదిక దిగిపోయాను అనుకోండి, ఇక నేను వేదిక మీద ఉండను. నేను వేదిక మీదకి ఎక్కించాను అనుకోండి, నేను వేదిక కింద ఉండను. అశ్వశబ్దానికి అర్థం ఏమిటంటే గమనము చేత వ్యాప్తి పొందుతూ ఉంటుంది. అంటే తాను ఎక్కడికి వెళుతోందో అక్కడక్కడ తాను వ్యాపిస్తూ ఉంటుంది. భూత, భవిష్యత్, వర్తమాన అన్న 3 పేర్లతో ఉన్న ఒక కాలమే అలా 3గా కదులుతూ ఉంటుంది. ఈ కదలడంలో ఈశ్వరుడు వ్యాప్తి చెందుతుంటాడు. ఈ వ్యాప్తి చెందేటటువంటి ఈశ్వరుని యొక్క తత్వము ఎవ్వరికీ కంటికి కనపడదు. కంటికి కనపడని కాలమునందు వ్యాప్తి చెందగలిగిన ఈశ్వరుని యొక్క తత్వము గుర్రం రూపంలో నీకు దర్శనమైంది. నువ్వు భాగ్యవంతుడవు. అదిగో దాని మీద కూర్చున్నాడే ఆయనే అగ్ని, ఆయనే పర్జన్యుడు. ఆ గుర్రము అశ్వస్వరూపంగా ఉన్నటువంటి అగ్నిహోత్రుడు. అగ్ని అంటే మనం అగ్నిని ఆరాధన చేస్తాం. ఆయనే సమస్త ఫలితములనిస్తాడు. కాలమే సమస్త ఫలితములనిస్తుంది మృత్యువుతో సహా. అదిగో దాని మీద కూర్చున్నవాడు పర్జన్యుడు, ఇంద్రసఖుడు. ఆయన వర్షాన్ని కురిపిస్తాడు, లోకక్షేమాన్నంతటినీ చూస్తాడు, స్థితికారుడై శ్రీ మహావిష్ణువుగా ప్రవర్తిస్తాడు. అటువంటి అపురూప దర్శనం నీకు కలిగింది. అందుకే ఈశ్వర వ్యాప్తి చేత భయపడినటువంటి ఆ తక్షకుడు నీకు దర్శనమిచ్చి కుండలములను నీకు ఇచ్చాడు. నువ్వు అటువంటి గుర్రాన్ని అధిరోహించి రాగలిగావంటే గురువుగారి అనుగ్రహాన్ని పొందినవాడు, గురువు యొక్క మనసు ప్రీతి చెందేటట్టు ప్రవర్తించగలిగినవాడు, గురుముఖత నేర్చుకున్నవాడు, సిద్ధుల కొరకు ప్రాకులాడనివాడు, బ్రహ్మ విద్య వశమైనవాడు, వాడు బ్రహ్మమునే దర్శించగలడు అని ఎదరయెదర మహాభారతంలో విశ్వరూప దర్శనం కొంతమందికి అనుగ్రహింపబడితే గురువుగారి యొక్క ప్రజ్ఞ ఎంత గొప్పదో, గురు వైభవం ఎంత గొప్పదో, గురువులు ఈ దేశంలో శిష్యులకు ఎటువంటి దర్శనం అందించారో, దర్శనమనందుకున్న శిష్యుడు గురువుకి వర్ణిస్తే అది ఏమిటో తాను తెలుసుకోలేకపోయినా శిష్యుడికి అలవోకగా చెప్పి గురువు ఆ భగవంతుని యొక్క స్వరూపాన్ని శిష్యుడికి ఎలా అందించాడో, ఆ పైలుని యొక్క వైభవాన్ని గురువైభవంతో, ఒక గురువు పట్ల శిష్యుడు ఎలా ప్రవర్తించాలో, గురుదక్షిణ తేవడానికి శిష్యుడు ఎంత కష్టపడ్డాడో, దాని వలన ఎంత అభ్యున్నతిని పొందాడో, ఎదరెదర సాక్షాత్ శ్రీమన్నారాయణుడే ఆయన ఆశ్రమానికి వచ్చి దర్శనమిస్తాడు మాట్లాడి, అంత గొప్ప అభ్యున్నతిని పొందడానికి గురువుకి నమస్కరించడం, గురువు పట్ల మర్యాదతో ఉండడం ఎంత అవసరమో, మహాభారత ప్రారంభంలోనే గురువైభవంగా వ్యాసభగవానుడు ఉదంకోపాఖ్యానాన్ని ఇస్తే దాన్ని ఆంధ్రీకరించి నన్నయ భట్టారకుడు మనందరినీ కృతార్థుల్ని చేసి దానిలోకి ఈ నాగములను ప్రార్థన చేసేటటువంటి అత్యద్భుతమైన ప్రార్థనా శ్లోకాల్ని తీసుకొచ్చి లోకంలో అందరూ సుభిక్షంగా ఉండి అంతఃశత్రువులను గెలవడానికి, వచ్చే ఆపదలను పోగొట్టుకోవడానికి, దానికి తోడుగా దేవతానుగ్రహం కలగడానికి, భారతం వింటున్నప్పుడు కేవలం విన్నంత మాత్రం చేత ఆ పద్యముల యొక్క శక్తి ప్రసరించి అందరికీ అభ్యున్నతిని కలిగేటట్టుగా వ్యాసభగవాను అనుగ్రహంతో నన్నయ్య మహానుభావుడై మనకి ఆంధ్రీకరించి అందిస్తే ఇవాళ మనం ఆ ఘట్టాన్ని పూర్తి చేసుకున్నాం. రేపు అత్యద్భుతమైనటువంటి ధర్మ సూక్ష్మములతో కూడిన సర్పయాగ ప్రారంభం గురించి రేపటి రోజు సాయంకాలం 6:30 మళ్ళీ తిరిగి కలుసుకుని ఉపన్యాసాన్ని ప్రారంభం చేస్తాను. ఇవాళకి ఉపన్యాసం పూర్తయింది. మంగళాశాసనపరై మదాచార్య పురోగమై సర్వైశ్చ పూర్వైరాచార్యై చకృతాయాస్తు మంగళం. మంగళం కోసలేంద్రాయ మహనీయ గుణాత్మనే చక్రవర్తి తనూజాయ సర్వభౌమాయ మంగళం. ఉమాకాంతాయ కాంతాయ కామితార్థప్రదాయినే శ్రీగిరీషాయ దేవాయ మలినాథాయ మంగళం. కరచరణకృతం వా కర్మవాక్కాయజం వా శ్రవణమైనజం వా మనసం వాపరాధం విహితమవిహితం వా సర్వమేత్తక్షమస్వా శివ శివ కరుణాబ్ధే శ్రీ మహాదేవ శంభో. సర్వం శ్రీ ఉమామహేశ్వర పరబ్రహ్మార్పణమస్తు. స్వస్తి.